பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. 85வ பேஜ் 12வ மந்திரம். ச யதா சைந்தவகில்யஹ உதகே ப்ராப்தஹ உதகமேவானுவிலீயேத நஹாஸ்ய உத்க்ரஹணாய லவணமேவம் அரேஇதம் மஹத்பூதமனந்தமபாரம் விஞ்ஞானகண ஏவ ஏதேப்யோ பூதேப்யஹ சமுத்தாய தான்யேவானு விநஷ்யதி ந ப்ரீத்ய சஞ்ஞா அஸ்தி அரே ப்ரவீமீதி ஹோவாச யாஜ்ஞவல்க்யஹ. யாஜ்ஞவல்க்யுல வாரு மைத்ரேயிக்கு அமృత வித்யని గురించి బోధిస్తున్నారు. అమృతత్వాన్ని పొందే మార్గం ఏమిటి అని అడిగినప్పుడు ఈ విధంగా ఆత్మని తెలుసుకోవాలి, శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాసితవ్యః. ఆత్మ అనే విషయాన్ని గురించి గురుముఖంగా శ్రవణం చేయాలి. ఆ శ్రవణం చేసిన విషయాన్ని తిరిగి సందేహం పోయే వరకు మనం మననం చేయాలి. అలా సందేహం పోయిన తర్వాత ఆ ఆత్మ గురించి విపరీత భావనలు పోవడానికి నిధిధ్యాసనం చేయాలి అని చెప్పిన తర్వాత ఆ ఆత్మవిద్యని ఆయన బోధిస్తున్నారు. మైత్రేయి తన భార్య అయినటువంటి మైత్రేయికి బోధిస్తున్నారు. ఆవిడ శిష్యురాలుగా మారిపోయింది. ఇప్పుడు ఆయన గురుస్థానాన్ని తీసుకున్నారు, ఆవిడ శిష్య స్థానాన్ని తీసుకుంది. ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మ నుంచే ఈ సృష్టి స్థితి లయాన్ని జరుగుతున్నాయి అన్నారు. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నది. మూడు ఉదాహరణలు చెప్పారు సృష్టి స్థితి లయకి. శంఖ దృష్టాంతం, దుందుభి దృష్టాంతం, వీణా దృష్టాంతం చెప్పి తర్వాత స్థితి లయ కూడా చెప్పారు. ఎలాగైతే సముద్రంలో నీరు కలిసిపోతుందో ఆ విధంగా ఈ యొక్క జీవాత్మ కూడా ఆత్మలో మళ్ళీ లీనమైపోతాడు. ఆత్మ నుంచే పుడతాడు, ఆత్మ వల్లనే ఉంటాడు, ఆత్మలోనే లీనమవుతాడు అని చెప్పారు. ఇది ఆత్యంతిక లయం కాదు, కానీ మళ్ళీ ఆ జీవుడు తర్వాత సృష్టికి తిరిగి వస్తాడు. నిద్రపోయిన వాడు మరుసటి రోజే వస్తాడు, మరణించిన వాడు మళ్ళీ జన్మ తీసుకొని వస్తాడు. ప్రళయంలో అయితే నశించి మరలా సృష్టి టైంలోకి వస్తాడు. అజ్ఞాని అయిన జీవుడు తిరిగి తిరిగి వస్తాడు. జ్ఞాని అయితే మరల శరీరంలోకి రావడం ఉండదు, ఎందుకంటే పరమాత్మలో ఐక్యం పొందుతాడు. మళ్ళా నువ్వు ఆ జీవాత్మకి కారణ శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ ఉండవు జ్ఞాని అయితే. దానికి ఈ ఉదాహరణ చెప్తున్నారు, సైంధవ ఖిల్యహ అని ఉప్పు దృష్టాంతం చెప్తున్నారు. ఉప్పు ఎలాగైతే నీటిలో ఐక్యమైపోతుంది, వేరుగా కనపడదు. ఈ ఉప్పు దృష్టాంతం నీటిలో కరగడం అనేది దేనికంటే దాన్ని వేరుగా నువ్వు భిన్నంగా చూడలేవు. ఉప్పు నీటిలో కలిసిపోయిన తర్వాత అంతటా ఉప్పు నీరుగానే ఉంటుంది, ఎటుపక్క చూసినా కూడా. అదేవిధంగా ఇక్కడ జ్ఞాని అయిన వ్యక్తి కూడా ఆత్మలో లీనమైపోతే తన వ్యక్తిత్వాన్ని నేను నాది అనేటటువంటి వ్యక్తిత్వం అభిమానం ఉండదు. శరీరంలోనే ఉంటాడు కానీ నేను పరమాత్మని అని ఐక్యమైపోతాడు. ఉప్పు కణిక లాంటి జీవాత్మ పరమాత్మ అనే నీటిలో ఐక్యమైపోతాడు. ఎటు చూసినా అధస్తాత్ పురస్తాత్ పశ్చాత్ దక్షిణత ఉత్తరత అధశ్చ ఊర్ధ్వం అంతటా కూడా పరమాత్మే ఉన్నాడు అని తెలుసుకుంటాడు. ఒక చిన్న విషయం మనం తెలుసు మనం, కానీ గ్రహించం, గ్రహించడానికి ప్రయత్నం చేయం. భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్పి అందరం చెప్తాం. భగవంతుడు అంతటా ఉంటే ఇక్కడ ఉన్నాడా లేదా? మన హృదయంలో ఉండి ఉండాలి. మనం మొదటి చెప్పే స్టేట్మెంట్కి రెండోసారి చెప్పే స్టేట్మెంట్కి పొంతన ఉండదు. ఏం చెప్తాం మొదట? భగవంతుడు అంతటా ఉన్నాడు, ఈశ్వరుడు సర్వవ్యాపి అంటాం. సర్వవ్యాపి అనగానే పదం వెళదాం వెళదాం రండి తిరుపతి పోయి వద్దాం, అక్కడ ఉన్నాడు ఆయన, ఏడుకొండల వాడు, అక్కడే ఉంటాడు, ఇక్కడ లేడు. లేదంటే వైకుంఠంలో ఉంటాడు, కైలాసంలో ఉంటాడు అనే భావనలోనే ఉంటాం. చెప్పడం మాత్రం ఆయన అంతటా ఉన్నాడంటాం, భావించడం మాత్రం ఆయన అక్కడ సపరేట్గా ఉంటాడు, ఇక్కడ లోకల్గా ఉంటే ఇక్కడ ఈయన అక్రమాలు ఎందుకు జరుగుతాయి అంటాం. పైగా దాన్ని చెప్పుకొని మనం ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటే ఇన్ని పాపాలు జరగవు అని చెప్పి మన యొక్క తెలివితేటలను ఉపయోగించి మన యొక్క లాజిక్ని ఉపయోగిస్తాం. ఒకసారి అంతటా ఉన్నాడు అంటే భగవంతుడు, ఇంకా దానికి తిరుగులేదు ఆ స్టేట్మెంట్కి. అదన్నా తప్పై ఉండాలి, ఇదన్నా తప్పు కావాలి, అవునా? భగవంతుడు అంతటా ఉన్నాడు అన్న తర్వాత వైకుంఠంలో ఉన్నాడు, వైకుంఠంలోనే ఉంటాడు ఆయన, నేను ఆయన వైకుంఠంలో చేరుకోవాలి అనే మాట ఈ రెండింటిలో ఏదో ఒకటి సత్యమై ఉండాలి. రెండు సత్యం కాలేవు కదా, రెండు సత్యం కాలేవు, ఏదో ఒకటి సత్యం కావాలి. ఆయన అంతటా ఉండి ఉంటే వైకుంఠంలో కూడా ఉన్నాడని చెప్పాలి. నేను అప్పుడు వైకుంఠానికి వెళ్ళాలి, ఆయన చేరుకోవాలి అంటే ఇక్కడ లేనట్లే కదా అప్పుడు, అవునా? కనుక ఆయన వైకుంఠంలో కూడా ఉన్నాడు, అంతటా ఉన్నాడు కాబట్టి, వైకుంఠంలో కూడా ఉన్నాడు కాబట్టి నేను వైకుంఠం అనేది నా హృదయమే అని తెలుసుకోవాలి. నా హృదయంలో కూడా ఉన్నాడు ఆయన. ఇప్పుడు నా హృదయంలో ఉన్నప్పుడు నాతో ఎంత దూరంగా ఉన్నాడు ఆయన? దూరమే లేడు కదా. అందరికంటే దగ్గరైనది ఏమిటి? నా హృదయం నాకు దగ్గర, భగవంతుడు నా హృదయంలోనే ఉన్నాడు అని తెలుసుకోవడం పరాకాష్ఠ, భక్తికి పరాకాష్ఠ. అది తెలుసుకోవడం కష్టమే, సులభమేం కాదు. కానీ మనం చెప్పిన వార్త భగవంతుడు అంతటా ఉండడం వలన మన హృదయంలో కూడా ఉన్నాడు, కనుక మన హృదయంలో ఉన్న భగవంతుడిని మనం తెలుసుకుందాం అని అంటే కొంచెం బాగుంటుంది. అంతేగాని భగవంతుడు అంతటా ఉన్నాడు కనుక నేను భగవంతుడిని చేరుకోవాలి వైకుంఠానికి వెళ్ళి అని అంటే మన యొక్క ఫూలిష్నెస్ బయటపడుతుంది. కనుక మనం చేసే ఒకటువంటి పద వాక్యాలు మాట్లాడే మాటలని కొంచెం పొంతన ఉండేట్లుగా మాట్లాడుకోవాలి మనం. కానీ మనం ఇంగిత జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తే తెలుస్తుంది. కనుక ఈ జ్ఞాని అయిన వ్యక్తి ఏం తెలుసుకున్నాడు ఆత్మ అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు అని తెలుసుకొని తాను జీవాత్మని అనేటటువంటి భావనని తొలగించుకున్నాడు. అది ఒక భ్రమ. నేను పరమాత్మ కంటే వేరు అనేటటువంటిది ఒక భ్రమ. దాంట్లో నుంచి బయటపడ్డాడు. అంటే వ్యవహారం చేసేటప్పుడు జ్ఞానికి ఏం తెలిసింది? ఇప్పుడు ఆత్మను తెలుసుకున్న వ్యక్తికి నేను పరమాత్మ స్వరూపాన్ని, ఆత్మ చైతన్యాన్ని, ఈ ఆత్మ చైతన్యమైన నేను ఈ యొక్క ఇంద్రియాల ద్వారా వ్యవహారం చేస్తున్నాను. ఈ మనస్సు అనేటటువంటి అద్దం లాంటి మనస్సు ఆత్మ చైతన్యమైన నేను ప్రతిబింబిస్తున్నాను చిదాభాసంగా. అందులో ప్రతిబింబించినప్పుడు ఆ చిదాభాస ప్లస్ విషయం మనసులో ఎప్పుడైతే చిదాభాసం ప్రవేశిస్తుందో, ప్రవేశం అంటే ప్రతిఫలిస్తుందో, అప్పుడు అహంకార అని వస్తుంది, నేను అనే భావన. అది రాగానే ఈ వస్తువును చూస్తుంది. చూసి ఆ ఆత్మ చైతన్యం మనస్సులో ప్రతిబింబించినప్పుడు ఆత్మ చైతన్యం చిత్ అన్నాం. ఆ చిత్తు మనసులో ప్రతిబింబించినప్పుడు చిదాభాస అన్నాం. ఆ చిదాభాసం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే నేను అనేటటువంటి అహం వృత్తి వస్తుంది మొదట. నేను అనే ఆలోచన వస్తుంది మొదట. ఆ నేను అనేదే అహం వృత్తి. అహం వృత్తిని అహంకార అంటారు. గర్వం అనేది కాదు ఇక్కడ అహంకారం అంటే. అహంకార అంటే అహం అహం ఇది కరోతి, నేను నేను అని చెప్తూ ఉంటుంది ఇది లోపల మనసులో అహం వృత్తి. ఇదేం చేస్తుంది? అహం వృత్తి ఈ బయట విషయాన్ని చూస్తుంది. చూడగానే ఇదం వృత్తి వస్తుంది, ఇది అనే ఆలోచన వస్తుంది. ఈ చిదాభాస రాగానే ఆ చైతన్యమైనటువంటిది జ్ఞానస్వరూపం. అది స్వరూప జ్ఞానం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది జ్ఞానస్వరూపం కావడం వలన, అది మనస్సులో ప్రతిఫలించడం వలన ఈ విశేష జ్ఞానం వస్తున్నది. ఇది చూడగానే ఇది విశేష జ్ఞానం అంటారు దీన్ని. వ్యవహార యోగ్యమవుతుంది ఆత్మ ఎప్పుడైతే చిదాభాస ఏర్పడుతుందో మనసులో. ఈ చిత్ అనేటువంటి ఆత్మ చైతన్యం ఉంది చూసారా, ఇది వ్యవహార యోగ్యం అవుతుంది. వ్యవహారం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎలా చేస్తున్నది వ్యవహారం? కళ్ళతో పుష్పాలను చూసినప్పుడు ఇది పుష్పం అంటుంది, అట్లా తెలుసుకుంటూ ఉంటుంది అన్నమాట. మరలా ఏమవుతుంది తర్వాత? ఈ విశేష జ్ఞానం పోయి నిద్రపోయినప్పుడు ఈ విశేష జ్ఞానాలన్నీ శబ్ద జ్ఞానం, రూప జ్ఞానం ఇవన్నీ నిద్రలో కలిసిపోతాయి. మరణించినప్పుడు కూడా ఉండవు, ఇంకా ఏమీ తెలియదు. ప్రేత్య సంజ్ఞ నా అస్థి. ఎట్లాగైతే ఉప్పు కరిగిపోయిన తర్వాత నీళ్ళల్లో ఉప్పు అనే పేరు లేదు, సంజ్ఞ అంటే పేరు లేదు, ఉప్పు కరిగిపోయింది లోపల. అదేవిధంగా ఈ జీవాత్మ తాను పేరుతో ఉండడు అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి మంత్రం, ఉదకే ప్రాప్త ఉదకమేవ అనువిలీయేత. ఈ ఉప్పు అనేటువంటిది సైంధవం అంటే ఉప్పు అని చెప్పాను, నీటిలో కలిసి ఉప్పుయే నీరుగా మారిపోతుంది. న అస్య ఉద్గ్రహణాయ ఏవ న స్యాద్. దాన్ని నువ్వు ఉప్పులాగా మళ్ళీ అదే ఉప్పులాగా తీసుకోలేవు. నువ్వు వేసిన ఉప్పుని బయటికి తీయలేవు, మళ్ళీ కరిగిపోయింది కనుక. యత స్యాద్ ఆదధీత. నువ్వు ఎటు నుంచి తీయాలన్నా కూడా దాన్ని తీయలేవు. లవణమేవ, ఎక్కడెక్కడ నీరు తీసుకుని చూసిన ఉప్పు ఉప్పుగానే ఉంటుంది, అంతటా ఉంటుంది ఉప్పు. ఏవం ఈ విధంగా, ఏవం వా అరే ఇదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞాన ఘన ఏవ. ఈ ఆత్మ కూడా అదేవిధంగా సముత్థాయ ఏతేభ్య భూతేభ్య సముత్థాయ తాని ఏవ వినశ్యతి. దేహేంద్రియాల పనిచేసేటప్పుడు ఉత్థాయ బయటికి వ్యక్తమవుతాడు శబ్ద జ్ఞానం, రూప జ్ఞానం. జ్ఞానం అనేది విశేష జ్ఞానం. పుష్పంతో కలిసినప్పుడు ఆ చైతన్యం అనే జ్ఞానం విశేష జ్ఞానంగా మారుతుంది. చైతన్యం ప్లస్ రోజా పుష్పం, చైతన్యం ప్లస్ చిదాభాస ప్లస్ రోజా పుష్పం. అప్పుడేమవుతుంది, రోజా పుష్ప జ్ఞానం వస్తుంది. ఆత్మ చైతన్యం విశేష జ్ఞానంగా మనకు వ్యవహార యోగ్యమైనది. నిద్రలో ఉన్నాం అనుకోండి, పుష్పము తెలియదు, మనసు పనిచేయకపోవడం వల్ల చిదాభాస కూడా పనిచేయదు, నిద్రలో ఏమీ తెలియదు. మళ్ళీ నిద్ర లేవగానే శబ్ద జ్ఞానం, రూప జ్ఞానం, అన్ని జ్ఞానాలు వస్తాయి. నిద్రపోయేటప్పుడు అన్ని జ్ఞానాలు సద్దుమణుగుతాయి, ఏ పేరు ఉండదు మనకు చూడండి. అందుకే నిద్రలో ఏ ఒక్క పేరు కూడా జ్ఞాపకం ఉండదు. చూసారా, మన పేరే మనకు జ్ఞాపకం ఉండదు. నిద్ర లేవంగానే నేను మొదలవుతాను, తర్వాత ఇది అది అది ఇది అని చెప్పి మొదలు పెడతాం. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అంటే, ఆత్మ చైతన్యం మనసులో ప్రతిబింబించి, మనసులో ప్రతిబింబించడం వల్ల చిదాభాస ఏర్పడి, దానివల్ల అహం వృత్తి అనేది రావడం వల్ల, తర్వాత ఇదం వృత్తి రావడం వల్ల ఇదం అన్నారు. చూడండి, ఇదం అనేది ఇక్కడ ఈ పదానికి వేరే అర్థమే లేదు, వేరే అర్థం లేనటువంటిది ఇదం, నిరర్ధక ఇదం అని దాన్ని అక్కడ ఊరికి చేర్చారు. మహద్భూతం అనంతం అపారం విజ్ఞాన ఘనం అంటే స్వరూప జ్ఞానం, ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటారు. విజ్ఞాన ఘనం అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్. విజ్ఞాన ఘన ఏవ అపారమైనటువంటి, ఎటువంటి పరిమితి లేనటువంటి అపారమైన అనంతమైనటువంటి మహద్భూతం అటువంటి ఆత్మ, ఏతేభ్యః భూతేభ్యః సముత్థాయ. ఈ వ్యావహారిక చిదాభాసంతో చేరినప్పుడు చైతన్యం వ్యక్తమవుతుంది. సముత్థాయ తాను ఏమ వినశ్యతి, మెలకుతో ఉన్నప్పుడు వ్యవహార యోగ్యం అవుతుంది, మెలకు లేకుండా నిద్రలో ఉన్నప్పుడు వ్యవహార అయోగ్యం అవుతుంది. అప్పుడు సామాన్యంగా విజ్ఞాన ఘనంలాగా ఉంటుంది, అది సామాన్య చైతన్యం. నిద్ర లేవగానే జాగ్రత్త అవస్థలో విశేష చైతన్యం. విశేష చైతన్యం అంటే శుద్ధ చైతన్యం ప్లస్ చిదాభాస రాగానే మనకు ఈ యొక్క జాగ్రత్త అవస్థలో విశేష జ్ఞానం వస్తుంది. విశేష జ్ఞానం అంటే ఏం లేదు, వస్తు జ్ఞానం. ప్యూర్ కాన్షియస్నెస్ అండ్ అడల్టరేటెడ్ కాన్షియస్నెస్, ఇది విశేష జ్ఞానం అంటే ఏం లేదు. ఆత్మ చైతన్యం చిదాభాస రూపంలో ఒక వస్తువుతో కలిసినప్పుడు శబ్ద జ్ఞానము, రూపము, లేకపోతే స్పర్శో, పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఏ ఏ విషయాలైనా సరే అది కలిసినప్పుడు విశేష జ్ఞానంగా మనం తెలుసుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నది ఇప్పుడు ఈ పుష్పం అంటే, ఆ జాజి పుష్పం అనే జ్ఞానం వచ్చింది మీకు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చిందో తెలుసా అసలు? ఇది ప్రాసెస్. ఇది జ్ఞానం రావడానికి నాకు తెలుసు అని అంటున్నారు, ఇది నాకు తెలుసు అన్నారు. ఆ తెలియడమే ఆ ఎరుక అంటారు దాన్ని. ఆ ఎరుకే చైతన్యం. ఎటువంటి ఎరుక అది? పుష్ప జ్ఞానంతో కూడిన ఎరుక, శుద్ధ చైతన్యం కాదు, అది విశేష చైతన్యం, విశేష జ్ఞాన రూప చైతన్యం. ఇది ఎలా వచ్చింది అంటే, కళ్ళు దాన్ని చూడడం వలన. కళ్ళు ఎలా చూస్తున్నాయి, దాని వెనకాల మనస్సులో వృత్తి ఉన్నది, ఆలోచన. ఆలోచన ఎలా వచ్చింది, మనసులో వచ్చింది. మనసులో ఎట్లా ఆలోచన ఉత్థాయ లేచింది, పైకి వచ్చింది ఆలోచన అంటే చిదాభాస వలన. చిదాభాస ఎట్లా వచ్చింది అంటే చిత్తు వలన. చిత్తు అంటే చైతన్యం, శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యం అవడం వలన ఎరుక అనేది ఏర్పడింది. ఆ శుద్ధ చైతన్యం వలన ఈ ఆ జ్ఞానం ఈ విశేష జ్ఞానంగా వ్యక్తమవుతున్నది. ఇది విషయం, చాలా ఉంది ప్రాసెస్. నిద్రపోయేటప్పుడు విశేష చైతన్యాలన్నీ కూడా కలిసిపోయినాయి. ఇంద్రియాలు, మనస్సులో మనస్సు, చిదాభాసంలో చిదాభాసం, చిత్తులో అందరం మన స్వరూపంలోకి వెళ్ళిపోతాం నిద్రలో. పొద్దున లేవగానే ఆహా ఊహు అంటుంటాం, నేను, నాది, మా వాళ్ళు, మీ వాళ్ళు అని. ఇదంతా మాయ, ఈ భ్రమ. ఈ శరీరం నేను అనుకోవడం, ఇది సత్యం అనుకుంటాం, అది తెలుసుకోవడంలా. వారం వారం వచ్చి ఒక్కొక్కసారి మన స్వరూపాన్ని గురించి వింటున్నాం, ఒకరోజుకి తెలుసుకుంటాం అనే ఉద్దేశంతో. సముత్థాయ తాను ఏవ అనువినశ్యతి అంటే ఎట్నుంచి వచ్చాయో అటుకే వెళ్ళిపోతాయి మళ్ళీ. అనువినశ్యతి ఇంత చెప్పిన తర్వాత ఏమంటున్నారు యాజ్ఞవల్కుల వారు, నా ప్రేత్య సంజ్ఞా అస్తి. ఎప్పుడైతే అవన్నీ కనుమరుగైపోతాయో, కనపడకుండా పోతాయో, ఇంకా నేను, నాది, అహం వృత్తి, ఇదం వృత్తి ఇవన్నీ ఏముండవు, ఏమీ తెలియదు మనిషికి. ఇంకా సంజ్ఞ న అస్తి అన్నారు. అంటే ఏమిటి, విజ్ఞానం పుట్టడం నశించడం అని చెప్పంగానే మైత్రేయికి ఒకటే సందేహం. ఇంత చెప్పింది ఆయన వదిన ఏమంటున్నారు ఆయన, అరే బ్రవీమీతి హోవాచ యాజ్ఞవల్క్య సంజ్ఞ అస్తి అరే అని ఈ విధంగా చెప్పి యాజ్ఞవల్కులు ముగించేశారు ఆత్మవిద్యని. ఆవిడంటుంది తర్వాత మంత్రంలో ఏమండి, ఆ ఆత్మచైతన్యం అనంతం అన్నారు, అపారం అన్నారు, అది నిత్యం అన్నారు, ఇక్కడేమో మళ్ళీ నశ్యతి అంటున్నారు, అనువినశ్యతి అంటున్నారు, ఇదేమిటో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు మీరు అని అడుగుతున్నది ఆవిడ. చూడండి తర్వాత మంత్రం చదువుతాం. మంత్రం 13. సహోవాచ మైత్రేయీ అత్రైవ వా భగవాన్ భగవాన్ అత్రైవ మా భగవాన్ అముముహత్ న ప్రేత్య సంజ్ఞా అస్తీతి. సహోవాచ నవ అరే అహం మోహం బ్రవీమి అలం వా అరే ఇదం విజ్ఞానాయ సా హోవాచ. సా మైత్రేయీ హ ఉవాచ హోవాచ. మైత్రేయీ అడుగుతున్నది ఏమని, హే భగవన్. భర్త గారిని ఎలా సంబోధిస్తుంది చూడండి, భగవత్ స్వరూపులైనటువంటి, ఓ భగవత్ స్వరూపులైన యాజ్ఞవల్కుల వారు, మీరు నన్ను అత్ర ఏవ మా అమూముహత్ నన్ను సందేహంలో పడేస్తున్నారు, నన్ను సందేహంలో పడేస్తున్నారు అంటే గందరగోళం అంటాం చూసారా మనం, నన్ను చాలా సందిగ్ధంలో పడేస్తున్నారు, కొంచెం కన్ఫ్యూజ్గా ఉందంట. గందరగోళం అనే పదం వాడతాం, అది ఏమిటో అర్థం ఎలా విరమణ చెప్తారో తెలియదు. నన్ను గందరగోళంలో పడేస్తున్నా అంటే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారని అర్థం. మీరు ఎందుకు అలా చేస్తున్నారు నన్ను ఈ విధంగా? ఏమిటది, దేహం పోయిన తర్వాత ప్రేత్య అంటే మరణించిన తర్వాత, మరణించిన తర్వాత ఈ ఆత్మ కూడా నశిస్తుంది అన్నారు. ఏ ఆత్మ నశిస్తుందో చెప్పలేను, ఏ ఆత్మ నశిస్తుందో చెప్పకుండా ఇది కనపడకుండా నామరేపలు లేకుండా పోతుంది అన్నాడు మరణించిన తర్వాత. ప్రేత్య అంటే మరణించడం. నిద్ర అనేటువంటిది కూడా తాత్కాలిక మరణం, నెక్స్ట్ రోజు వస్తాడు. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే, మరణించిన తర్వాత ఈ యొక్క విశేష విజ్ఞానం అంతా కూడా నశించిపోతుంది అతనితో పాటే అన్నారు. అదేమిటండి అట్లంటారు, ఆత్మ నశించదు కదా, మరి మనిషి మరణించగానే నశిస్తే ఎట్లా అని అడుగుతున్నది. అమూముహత్ మోహంలో పడేస్తున్నారే నన్ను అన్నారు, మోహాన్ని కలిగిస్తున్నారు నాకు. మోహం అంటే ఇక్కడ కన్ఫ్యూషన్ అని అర్థం, డెల్యూషన్, భ్రాంతిని, నాకు భ్రాంతి కలిగేటట్టు చేస్తున్నారని అన్నది. వివరంగా చెప్పచ్చు కదా నాకు, నా ప్రేత్య సంజ్ఞా అస్తి సహోవాచ. నా ప్రేత్య ప్రేత్య సంజ్ఞ నా అస్తి, మరణించిన తర్వాత ఇంకా పేరు ఊరు లేకుండా పోతాడు అన్నాడు. మరణించిన తర్వాత అది మీరెందుకు చెప్పడం, అది నాకు ముందే తెలుసు కదా. మీరేదో ఆత్మ గురించి చెప్తారు అని చెప్పి అని అనుకుంటే నేను మరణించిన తర్వాత పేరు ఊరు లేకుండా పోతాడని మీరు చెప్పడం ఎందుకండి? మీరేదో గొప్పగా అమృతత్వాన్ని గురించి చెప్తారని నేను అనుకున్నా, మీరేమో ఇలా చెప్తున్నారు. ఇంకా నేనేం చెయ్యాలి అంటుంది. అప్పుడు ఆయన అంటున్నారు, సహోవాచ సహ యాజ్ఞవల్క్య, సా అంటేది స్త్రీలింగం, ఆమెకి చెప్పినప్పుడు సాహోవాచ, ఆయన యాజ్ఞవల్క్యుల వారంటే సహ ఉవాచ సహోవాచ పుంలింగం. ఏమన్నారు యాజ్ఞవల్క్యుల వారు, నవా అరే అహం మోహం బ్రవీమి, నేనే నీకు మోహం కలిగించేటట్టుగా మాట్లాడలేదు, నీకు భ్రమ కలిగించేటట్లుగా నేనేం మాట్లాడలేదు అన్నాడు. చూడండి, భ్రమ కలిగించేటట్టు మాట్లాడి, ఇంట్లో మన ఇళ్లలో కూడా అలవాటే కదా భార్యాభర్తల మధ్య సంభాషణ, అదే విధం ఇక్కడ కూడా. నీకు నేనేం మోహం కలిగించేట్లుగా, భ్రాంతిలో కలిగించేట్టుగా, మోహం అంటే ఇక్కడ భ్రాంతి అని అర్థం, భ్రమ. భ్రమ కలిగించేటట్లుగా నేనేం మాట్లాడలేదే అంటున్నారు. మాట్లాడి కూడా మాట్లాడలేదే, అహం మోహం నబ్రవీమి, నీకు మోహం కలిగించేట్లుగా నేనేం మాట్లాడలేదు. మరి ఇంకేంటి, లేకపోతే నేనెందుకంటాను మిమ్మల్ని మోహం కలిగించేట్టు మాట్లాడే, భ్రాంతి భ్రమ కలిగించేట్టు మాట్లాడారని అన్న తర్వాత ఆయన ఏమంటున్నారు, ఇంకా చాలు, ఇదే టీచింగ్, ఇది తెలుసుకుంటే ఇంక అన్నీ తెలిసినట్లే అన్నారు. అలం అంటే చాలు, అలం వా అరే ఇదం విజ్ఞానాయ, ఈ అమృతత్వాన్ని తెలుసుకోవడానికి ఇంత మాత్రం చాలు, ఇంతకంటే ఇంకేం చెప్పాల్సిందేం లేదు అన్నాడు. చివరికి భ్రాంతిలో భ్రమ కలిగించి ఆవిడకి ఇంతకంటే చాలన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఆయనకి కొంచెం జాలి వేసింది, అనుకోని కొంచెం క్లియర్గా చెప్దానులే అని చెప్పి తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారన్నమాట. ఇక్కడ చైతన్యం నిత్యం అన్నారు మీరు, అపారం అనంతం అన్నారు. అలా అన్న తర్వాత మరణం తర్వాత చైతన్యం ఉండదు అంటున్నారు. అప్పుడు మరి భ్రమ కలుగుతుందా లేదా? అందుకని ఆవిడ అట్లా అడుగుతున్నది. తర్వాత మంత్రం చదువుతాం, 86వ పేజీ. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం శృణోతి తదితరమితరమభివదతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం విజానాతి యత్ర వా అస్య సర్వమాత్మైవాభూత్ తత్కేన కం జిఘ్రేత్ తత్కేన కం పశ్యేత్ తత్కేన కం శృణుయాత్ తత్కేన కం అభివదేత్ తత్కేన కం మన్వీత తత్కేన కం విజానీయాత్ ఏనేదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ ఇతి. జ్ఞానం అనేవి రెండు విధాలండి, స్వరూప జ్ఞానం విషయ జ్ఞానం. స్వరూప జ్ఞానం అనేది మనం చైతన్యం అంటాం. అది స్వతహాగా ఉనికి ఎరుక అనేటువంటి దాని స్వరూపం. ఆ ఎరుక అనేది వ్యక్తం కావాలి అంటే కొంత ప్రాసెస్ ఉంది దానికి. అది వ్యక్తం కావాలి అంటే, ఎలక్ట్రిసిటీ వ్యక్తం కావాలి అంటే దానికి ఒక బల్బు కావాలి, ఆ బల్బ్లో ఫిలమెంట్ కావాలి, ఆ ఫిలమెంట్ బల్బు అరేంజ్ చేయడానికి ఒక ప్లగ్ కావాలి, పెట్టిన తర్వాత దానికి ఒక వైర్ కావాలి, తర్వాత అక్కడ ఒక స్విచ్ కావాలి. ఆ స్విచ్ వేస్తే ఆన్ ఆఫ్ అని రెండు ఉంటాయి, అందులో ఆన్ వేస్తే అది వెలుగుతుంది అన్నాడు. అప్పుడు మనకు లైట్ వస్తున్నది. ఇల్లంతా కట్టుకున్న తర్వాత ఇంకా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదండి అంటుంటారు చూసారా. అది వచ్చినప్పుడే గృహప్రవేశం, లేకుండా పోతే ఏముంది, చీకట్లో లాంతర్లు పెట్టుకొని ఉండాల్సిందే కదా. ఎలక్ట్రిసిటీ రావాలంటే అక్కడ మెయిన్ మీటరు, అక్కడి నుంచి వైర్ కనెక్షన్, ఇంకా అండర్ వైరింగ్ అంతా, ఇప్పుడు ప్లగ్ పాయింట్స్ అక్కడక్కడక్కడ ఎన్ని కనెక్షన్స్ కావాలి, ఆ స్విచ్ కనెక్షన్. అలాగే విద్యుత్తును చూస్తారా, చూడలేం, కానీ అది ఈ విధంగా వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా విద్యుత్తు లాంటి చిత్ చైతన్యం, చిత్తునే చైతన్యం అంటారు. షార్ట్ ఫామ్ ఆఫ్ చైతన్యం ఇది చిత్, ఎబ్రీవియేషన్ అంటారు చూసారా. చైతన్యానికి ఎబ్రీవియేషన్ చిత్, సత్యానికి ఎబ్రీవియేషన్ సత్, సత్ చిత్. సత్తుని మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఉనికి, ఉండడం. చిత్తుకి ఏం చెప్పుకుంటాం తెలుగులో, ఎరుక. ఉనికి ఎరుక అనేది స్వచ్ఛమైన తెలుగు. అది కూడా అర్థం కాదు కదా మరి ఈ రోజుల్లో మోడ్రన్ వాళ్ళకి. అందుకని ఉనికి అంటే ఉండటం, ఎరుక అంటే తెలుసుకోవడం. ఇప్పుడు ఈ ఉండడానికి తెలుసుకోవడానికి ఇంగ్లీష్లో మళ్ళీ పదాలు కావాలి. ఆ ఇంగ్లీష్ పదాలు చెప్తే కానీ కొంతమంది తెలుగు పదాలు అర్థం కావు. మోడర్న్ కదా మనందరం ఇప్పుడు. అందుకని రెండు మూడు భాషలో చెప్పుకోవాలి, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్. ఈ ఉనికి అనే దానికి ఏమన్నాం, ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఎరుకకి ఏమన్నాం, కాన్షియస్నెస్ అన్నారు. తెలుసుకోవడం కదా కాన్షియస్నెస్. ఈ నాలెడ్జ్ ఉనికి, తెలుసుకోవడం అనేది నాలెడ్జ్, ఉనికి అనేది ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్. ఈ రెండింటిని సంస్కృతంలో అక్కడ సత్యం జ్ఞానం అన్నారు. ఆ సత్యం జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే దానికి ఒక వస్తువు కావాలి. ఉనికిని ఇవ్వడానికి ఆ ఉనికిని తీసుకున్న వస్తువు ఉంటే ఆ వస్తువు ద్వారా పుష్పం ఉన్నది, ఉన్నది అనే దాన్ని కంటితో చూస్తారండి, చూడలేరు. ఇప్పుడు ఎలా చూస్తారు కంటిని, పువ్వుతో చూస్తానండి ఉన్నదాన్ని అనేది, పువ్వు ద్వారా ఉన్నది చూస్తానన్నారా. ఉన్నదనే దానికి రూపం లేదు, ఆకారం లేదండి. ఉనికికి, సత్తుకి లేనప్పుడు దాన్ని పుష్పం ద్వారా చూస్తారా తెలుసుకుంటారా, ఉనికిని చూస్తున్నారా తెలుసుకుంటున్నారా, ఉనికిని చూస్తున్నారా తెలుసుకుంటున్నారా, పుష్పం చూస్తున్నారా తెలుసుకున్నారా, చూస్తున్నారు ఉనికిని తెలుసుకుంటున్నారు. ఉనికిని ఎలా తెలుసుకున్నారు, దేని ద్వారా తెలుసుకున్నారు, పుష్పం ద్వారా తెలుసుకున్నారు. అప్పుడు ఆ బ్రహ్మ చైతన్యం ఏం చేసిందంటే తన సత్తుని దీనికి అప్పిచ్చింది, పుష్పానికి. అప్పు ఎలా ఇచ్చింది, దేని ద్వారా ఇచ్చింది, చిదా మనసులో చిదాభాసం ఏర్పడి ఆ చిదాభాసం ద్వారా అహం వృత్తి ఏర్పడి ఆ అహం వృత్తి అనేది కంటి ద్వారా పోయి అక్కడ వ్యాపించింది. ఆ చైతన్యం చిదాభాస ద్వారా, మనస్సు ద్వారా, కంటి ద్వారా వృత్తి వ్యాపించి పుష్ప జ్ఞాన వృత్తి వచ్చింది. పుష్ప జ్ఞాన వృత్తి వచ్చి ఏం చెప్తున్నారు ఇప్పుడు, పుష్పం ఉన్నది అన్నారు. ఆ ఉన్నది అనేది పుష్ప జ్ఞానం కదా. జ్ఞానం అంటే ఎరుక కదా. ఎరుక రావడానికి ముందు ఉనికి ఉంటే వస్తుందా, ఎరుక లేకుండా వస్తుందా? ఉంటేనే వస్తుంది. అంటే సత్తు చిత్తు ఒకేసారి అట్లా ఆక్రమించినాయి వృత్తి వలన. థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? థాట్ మనసులో నుంచి. ఎవరి మనసులో నుంచి? నా మనసులో నుంచే. మనసులో నుంచి ఎట్లా వచ్చిందండి? బయటికి ఏమైనా కనపడుతుందా? కంటికి ఏమైనా కనపడుతుందా? కనపడదు. థాట్ అనేది కంటికి కనపడదు. అది బీమ్ ఆఫ్ లైట్ అంటారు. ఇప్పుడు ఆ లైట్ ఇక్కడ నా ముఖం మీద పడుతోంది, కంటికి కనపడుతుందా మీకు? ఆ లైట్ ఎలా పడుతుందని? పడుతుందని ఏంటండి ప్రూఫ్? ఆ లైట్ నా ముఖం మీద పడుతున్నది అనే దానికి ఏంటి ప్రూఫ్? మీరు కనపడుతున్నారు కదండి, అందువదే ప్రూఫ్ అన్నారు. నీకు అదే పడుతున్నదని నీకెట తెలుసు అన్నారు. ఏమన్నా లైట్ రావడాన్ని చూసావా నువ్వు? చూడలేదు. మీరు కనపడుతున్నారు కనుక, కనుక ఆ లైట్ మీ మీద ప్రసరిస్తున్నది. నీవు ప్రసరించడం ఏమన్నా చూసావా అన్న? చూడలేదండి. మీరు కనపడుతున్నారు కదా, అది ప్రసరించినట్లే. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ చైతన్యం, చిదాభాస సహిత చైతన్యం వృత్తి, అంతఃకరణ వృత్తి ఇక్కడ ప్రసరిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆలోచన వచ్చింది మీకు, ఏ వృత్తి జ్ఞానం? పుష్ప వృత్తి జ్ఞానం, పుష్ప జ్ఞానం. ఏ జ్ఞానం? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యం ఎరుక దగ్గర నుంచి వచ్చింది. ఆ ఎరుక అనేటటువంటి చైతన్యమే ఈ పుష్పం నాకు ఎరుక ఇప్పుడు అన్నారు. మీరు చూసారా పుష్పం తెలిసిందా? ఎరుక వచ్చిందా? ఈ ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. ఆత్మ చైతన్యమైన నేను చిదాభాస రూపంగా అహం వృత్తితో కంటి ద్వారా ఆ వృత్తిని ఇలా వ్యాపింపజేశాను దాని మీదకి. వెళ్ళగానే పుష్ప వృత్తి వచ్చింది. ఆలోచన వచ్చి ఏం పుష్పం అనగానే బుద్ధి పనిచేస్తున్నది, ఎర్ర పుష్పం అండి ఇది. అంటే జ్ఞానం వచ్చింది కదా ఇప్పుడు మీకు, పుష్ప జ్ఞానం. ఏం జ్ఞానం ఇదంటే విశేష జ్ఞానం. జిగ్రేత్, తర్వాత వాసన చూసింది. అది చెప్తున్నారు ఇక్కడ చూడండి. యత్రహి ద్వైతమివ భవతి. ద్వైతం అంటే ఒకటి మించి ఉంటే ద్వైతం, రెండు లేక మూడు నాలుగు ఐదు ఉంటే ద్వైతం. ద్వైతమివ భవతి అంటే అనేక రకాలైనటువంటి వస్తువులు అన్నీ ఉన్నప్పుడు, ఇక్కడ పుష్పం ఉంది, ఇక్కడ క్లిప్ ఉంది, ఇక్కడ మైక్ ఉంది, ఇక్కడ రికార్డింగ్ ప్లేయర్ ఉంది, అక్కడ ఫ్యాన్ ఉంది, ఇవన్నీ ద్వైతమే కదా. ఒకటి కంటే పైనే కదా అన్నీ లెక్క పెడతారా? ద్వైతమివ భవతి, ద్వైతం ఉన్నట్లుగా నీకు కనపడుతుంది అప్పుడు. ఇతర ఇతరం జిఘ్రతి, వేరువేరుగా దాన్ని వాసన చూడటం. ఇతర ఇతరం, ఇతర ఇతరం అంటే ఏమిటి ఇక్కడ అర్థం? దాన్ని దానిగా, ఇది ఎర్ర పుష్పంగా, ఇది తెల్ల పుష్పంగా, ఇది పుష్పం కాకుండా, ఇది పుష్పం కాదని. ఇప్పుడు వాసన వచ్చిన విషయాలన్నీ జిఘ్ర అంటే ఏమిటి? గంధజ్ఞానం. స్వామీజీ వారు జోక్గా చెప్తుంటారు, యాజ్ఞవల్క్ర వారికి ఆవిడ కాఫీ ఇచ్చినట్టుంటుంది ఉదయాన్నే, కాఫీ వాసన చూసుంటారు. జిఘ్రతి అంటే వాసన చూస్తాడు వేరువేరుగా. పాలు చూడండి ఒక రకమైన వాసన వస్తాయి, హార్లిక్స్ అయితే ఒక రకమైన వాసన వస్తుంది, బోర్న్విటా అయితే ఒక రకమైన వాసన వస్తుంది. వాసన చూస్తారు వేరువేరుగా. ద్వైతం ఉన్నప్పుడు వేరువేరుగా వాసన చూస్తాం. చూస్తున్నావా లేదా వేరువేరుగా? అటు నుంచి కాస్త పెట్రోల్ వాసన వస్తుంది కాసేపు, ఇటు నుంచి మంచి పూల వాసన వస్తుంది, గుళ్ళో దీపం వెలిగిస్తే అది అగరబత్తి వెలిగిస్తే ఆ వాసన వస్తుంది. ఇతర ఇతరం జిఘ్రతి, ఒకే ముక్కు ఎన్ని రకాల వాసనలు? పుష్పవాసన, అగరబత్తి వాసన, పెట్రోల్ వాసన, వర్షం పడితే మట్టి వాసన, లోపల నుంచి తేపులు వస్తే అదొక వాసన, మన తిన్న పదార్థాలు వస్తాయి కదా, మరి ఇవన్నీ వాసనలే కదా. ఇతర ఇతరం అంటే అనేక రకాలైన వాసనలు. తర్వాత తది ఇతర ఇతరం పశ్యతి, వేరువేరుగా చూడటం కూడా. ఇది క్లిప్ అని చూస్తాడు, అది పుష్పని చూస్తాడు, ఇది మైకని చూస్తాడు, అది రికార్డ్ అని చూస్తాడు, ఆమె అని ఆవిడికి తెలుస్తుంది, ఇతర ఇతరంగా చూస్తున్నామా లేదా? పశ్యతి అంటే కంటితో చూడటం. తర్వాత తది ఇతర ఇతరం శృణోతి, రకరకాలైనటువంటి శబ్దాలు వింటాడు. ఇక్కడ విన్నాడు, చూశాడు, వాసన చూశాడు అంటే ఏమిటి? ఇక్కడ ఎన్ని ఎన్నున్నాయి తెలుసా? చైతన్యం ప్లస్ విషయ జ్ఞానం, చైతన్యంతో కూడిన చైతన్యం ప్లస్ రూపజ్ఞానం పశ్యతి అని అర్థం. చైతన్యము రూపజ్ఞానం ఉంటే పశ్యతి అని వస్తుంది, చూశాడు. చైతన్యము శబ్దజ్ఞానం ఉంటే శృణోతి, విన్నాడు. తది ఇతర ఇతరం అభివదతి, మాట్లాడటం ఒకరితో ఒకళ్ళు మాట్లాడటం. అభివదతి ఏమంటే ఎప్పుడు వచ్చారు, బాగున్నారా, హలో హౌ ఆర్ యూ అంటుంటారు కదా, బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు పిల్లలందరూ, అభివదతి. నమస్కారం అండి, కూర్చోండి, రండి, వెళ్ళండి అంటుంటాడు కదా, అభివదతి. ఎన్ని రకాలైన మాటలు మాట్లాడుతున్నాం, చైతన్యము ప్లస్ మాటలు, రకరకాలైనటువంటి పదాలు మాట్లాడతాం. తర్వాత తది ఇతర ఇతరం మనుతే, అనేక రకాలైనటువంటి ఆలోచనలు. ఉదయం లేసి ఎన్ని ఆలోచనలు వస్తాయి మనకు, మనుతే అంటే మనస్సు ఆలోచిస్తుంది. చైతన్యము కలిసినప్పుడు ఆ చిదాభాసం ఏర్పడటం వలన ఆ మనస్సు ఆలోచనలు రేకెత్తుతాయి. మనుతే ఆలోచనలు వస్తాయి రావా? వచ్చే వారం ఏమిటండి, దీపావళి అండి, పోయిన వారం ఏమైందండి, పండగ అయిపోయిందండి, దసరా అయిపోయిందండి, ఆలోచనలు ఉన్నాయా లేదా? ప్లాన్లన్నీ ఆలోచనలే కదా. ఇతర ఇతరం మనుతే, మొదటి క్యాంపుకి వెళదామా, రెండో క్యాంపుకి వెళదామా, మూడో క్యాంపుకి వెళదామా, మూడు క్యాంపులకు వెళదామా లేదా, మూడు ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు చూడండి, రకరకాల ఆలోచనలు, పిల్లల ఆలోచన, భర్త ఆలోచన, కుటుంబ ఆలోచన, ఇంట్లో వస్తువుల ఆలోచన, గ్రైండరు పని చేస్తుందా లేదా ఆలోచన, గ్యాస్ ఉన్నదా లేదా ఆలోచన, అన్ని రకాల ఆలోచనలు, ఇతర ఇతరం అనేక రకాలైనటువంటి ఆలోచనలు. తర్వాత తది ఇతర ఇతరం విజానాతి, అనేక విధాలుగా తెలుసుకుంటూ ఉంటాడు, రకరకాలైనటువంటి జ్ఞానాలు. విజానాతి తెలుసుకుంటాం, ఇదన్నీ ఎలా జరుగుతోంది? చైతన్యం చిదాభాసంగా ప్రతిబింబించి అందులో అహం వృత్తి వచ్చిన తర్వాత నేనున్నాను అంటే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ఎప్పుడైతే చిదాభాస ప్రతిఫలిస్తుందో మనస్సులో ప్రమాత ఏర్పడతాడు అహం వృత్తి వలన, నేను అనే వృత్తి వచ్చి, వృత్తి అంటే ఆలోచన, అహం వృత్తి ప్రమాత. అప్పుడేం చేస్తాడు ప్రమాత? ఈ బుద్ధిని ఉపయోగిస్తాడు. ఇవన్నీ ప్రమాణాలు అన్నమాట, కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ ప్రమాణాలు, ముక్కు ప్రమాణం. దానివలన వాసన చూడటం అనేది ప్రమేయం. ఇప్పుడు పుష్పం వాసన చూశాను కదా, ఇది ప్రమేయం. ముక్కు కరణం, కరణం అంటే ఇన్స్ట్రుమెంట్. ముక్కు ద్వారా వాసన చూశాను, వాసన తెలుసుకున్నాను, జిగ్రతి. కంటి ద్వారా కన్ను, ఇన్స్ట్రుమెంట్, ప్రమాణం. వాసన తెలుసుకునేవాడు, తెలుసుకునేవాడు సబ్జెక్ట్. దేనితో తెలుసుకుంటున్నానో అది ఇన్స్ట్రుమెంట్, ఏం తెలుసుకుంటున్నానో అది ఆబ్జెక్ట్, ప్రమేయం. ఇంగ్లీష్లో చెప్పాలి, ఇప్పుడు తెలుగులో చెప్పాలి, సంస్కృతంలో చెప్పాలి, చెప్తాను. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకునేటటువంటి ప్రాసెస్, దేని ద్వారా తెలుసుకుంటామో, మూడు ఉన్నాయండి ఇక్కడ త్రిపుటి. వాసన చూసేవాణ్ణి, వాసన ఉన్నటువంటి పుష్పం, వాసన చూసే ముక్కు. ఈ వాసన చూసేవాడిని ప్రమాత అంటారు, స్మెల్లర్, స్మెల్లర్ ప్రమాత, నోవర్ అన్నమాట, నోవర్ ఆఫ్ ద స్మెల్ అన్నారు ప్రమాత. ముక్కు ప్రమాణం, పుష్పం ప్రమేయం, వాసన చూశాను. అదేవిధంగా క్లిప్పును చూశాను, చూసేవాణ్ణి కన్ను ప్రమాణం, క్లిప్పు ప్రమేయం, పశ్యతి. వినేవాణ్ణి హియరర్, హియరర్ ప్రమాత, వినేవాడు సబ్జెక్ట్, చెవు ప్రమాణం, నా మాటలు శబ్దం ప్రమేయం. ఇప్పుడు మీ మాటలు నాకు ప్రమేయం, నా మాటలు మీకు ప్రమేయం. హియరర్, వినేవాణ్ణి నేను. ప్రమాత, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇన్స్ట్రుమెంట్. నోవర్, నోన్ నాలెడ్జ్. నోవర్ నోన్ ఆబ్జెక్ట్ నాలెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ జ్ఞానం. అదేవిధంగా మనస్సు, ఆలోచించేవాణ్ణి. ఏం ఆలోచిస్తున్నానో, దేని గురించి ఆలోచిస్తున్నానో అది ప్రమేయం. దేని ద్వారా ఆలోచిస్తున్నాను? మనస్సు ద్వారా. మనస్సు అంతఃకరణం. తెలుసుకునేవాణ్ణి నోవర్ దేనితో? బుద్ధి ద్వారా. బృహదారణ్యక ఉపనిషత్తు అర్థమవుతుందని తెలుసుకునేవాణ్ణి నేనే, అర్థం కావడం లేదని కూడా తెలుసుకునేవాణ్ణి నేనే. ఏమిటి విషయం అంటే బృహదారణ్యక ఉపనిషత్తు దేని ద్వారా? బుద్ధి అనే అంతఃకరణం ద్వారా. చూశారా ఇక్కడ, ఇది ప్రమాత, ప్రమాణం ప్రమేయం, లేకపోతే కర్త కర్మ కరణం. ఇంకొక భాష, ఇంకొక భాష అంటే అదే భాష, సంస్కృతం భాషే. సబ్జెక్ట్కి కర్త అని పేరు, ప్రమేయానికి కర్మ అని పేరు, ప్రమాణానికి కరణం అని పేరు. కర్త కర్మ కరణం ఎప్పుడో విన్నాం గ్రామర్ చిన్నప్పుడు. కర్త కర్మ కరణం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇన్స్ట్రుమెంట్ ప్రమాత ప్రమాణం ప్రమేయం, ఇదంతా త్రిపుటి అండి. ప్రపంచం అంతా త్రిపుటి అంటేనే ద్వైతం. ఎక్కడ ప్రమాత ప్రమాణం ప్రమేయం ఉంటారో, ఈ ముగ్గురు ఉంటారో, దాన్ని వ్యవహారం అంటారు. ఇది వ్యవహారం. ద్వైతం ఉన్నప్పుడు వ్యవహారం. వ్యవహారం ఉన్నది అంటే త్రిపుటి ఉన్నట్లు. త్రిపుటి ఉంటేనే ఈ మనిషి యొక్క ప్రపంచాన్ని తెలుసుకుంటాడు. సరే, విజానాది ఎత్ర వా అస్య సర్వం ఆత్మైవాభూత్. ఇది పైన చెప్పిందేమో అన్వయ. ద్వైతం ఉంటే త్రిపుటి ఉంటుందండి, ద్వైతం లేకపోతే త్రిపుటి ఉండదు. అంటే ప్రమాత ఉండడు, ప్రమాణం ఉండదు, ప్రమేయం ఉండదు. ఎప్పుడు? అంత ఆత్మే అయినప్పుడు. అంత ఆత్మే కదండి ఉన్నది. అంత ఆత్మే ఉన్నప్పుడు ప్రమాత ఎవరు, ప్రమాణం ఎవరు, ప్రమేయం ఎవరు? మూడెక్కడున్నాయి అడుగుతున్నారు ఆయన. ఎవరు ఎవరిని చూస్తున్నారు, దేనితో చూస్తున్నాడు? ఎవరు ఎవరిని గురించి వింటున్నాడు, దేనితో వింటున్నాడు? ఎవరు ఎవరిని గురించి ఆలోచిస్తున్నాడు, దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఉంటే కదా మూడవది, రెండవది ఉంటే కదండి నిజంగా. ఉన్నదని అనుకుంటున్నావు నువ్వు, నిజంగా లేదది. జ్ఞాని అయిన వాడికి అంతా ఆత్మనే తెలుస్తుంది. ప్రమాత కూడా ఆత్మే, ప్రమాణము ఆత్మే, ప్రమేయము ఆత్మే. ఒక్క ఆత్మే సబ్జెక్టుగా ఆబ్జెక్టుగా ఇన్స్ట్రుమెంట్గా కనపడుతోంది. ఒక్క ఆత్మ చైతన్యమే ఉనికి ఎరుక సత్తు చిత్తే నోవర్ నోన్ నాలెడ్జ్గా వ్యక్తమవుతోంది. మన ఎన్టీఆర్మారావు గారు మూడు వేషాలు వేసినట్టు, అర్జునుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, రావణాసుడికి ఆయనే వేస్తాడు, రాముని వారికి ఆయనే వేస్తాడు. అట్లా ఎలా వేస్తాడంటే వేస్తారు. నువ్వు కలగనేటప్పుడు కళలో కలగనేవాడివి నువ్వే, కళలో చూసిన వస్తువులు నువ్వే, కళలో కింద పడ్డవాడివి నువ్వే, కళలో చూసినటువంటి నదులు కొండలు కూడా నువ్వే. లేకపోతే కొండలన్నీ వచ్చినాయా ఏమిటి అక్కడ? అట్లా ఎట్లయినా అన్ని రకాలుగా అంటే అవుతాను మ్యాజిక్. అట్లాగే ఇక్కడ కూడా ఆత్మనైన నేను, తురియ ఆత్మని సత్తు చిత్తు స్వరూపం నాది, నేనే ఈ యొక్క ప్రమాతగా, వాసన చూసేవాడిగా, వస్తువులు చూసేవాడిగా, శబ్దం వినేవాడిగా, ఇన్ని రకాలుగా త్రిపుటిగా మారుతాను నేను వేషం. నిద్రలో అన్నీ మళ్ళీ నాలోకి తీసుకుంటాను. ఆత్మని తెలుసుకున్న తర్వాత నిజంగా ఎవరు ఎవరిని చూస్తున్నారు, ఒక వేషం అన్నమాట. నేనే ప్రమాతగా వేషం వేసుకొని ప్రమాణంగా నేనే ప్రమేయాన్ని చూస్తున్నాను. అది చెప్తున్నారు ఇక్కడ చూడండి. సర్వం ఆత్మయ ఏవ అభూత్, ఎప్పుడైతే సర్వం ఆత్మని తెలుసుకుంటాడో తత్ కేన కం జిగ్రేత్, కేన ఏ ఇన్స్ట్రుమెంట్తో ఏ పరికరంతో, కం దేనిని ప్రమేయాన్ని, జిగ్రేత్ వాసన చూస్తాడు, దేనితో దేన్ని వాసన చూస్తాడు, అంత ఆత్మే అయితే. తత్ కేన కం పశ్యేత్, కేన దేనితో ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, కేన అంటే దేని ద్వారా, కం దేనిని ప్రమేయం, పశ్యేత్ చూస్తాడు అంటాడు. మూడు ఉంటాయి కదండి చూడటానికి అన్నాడు. అంతా ఆత్మే అని తెలుసుకుంటాడు. చూస్తున్నప్పటికీ కూడా, ఈ పుష్పాన్ని చూస్తున్నా కూడా ఇందులో ఉన్న సత్తులు నేనే, ఇది నామరూపం. పూజ స్వామిజీ అయితే ఏం చేస్తారో తెలుసా, పుష్పాన్ని కదండి చూస్తున్నారు, సత్తుని ఎక్కడన్నారు, పుష్పం ఎక్కడుంది, పుష్పం లేదు కదా అంటారు. ఇట్లాగే అన్ని రెక్కలు తీసేసి పుష్పం ఎక్కడుంది లేదు కదా అని చెప్పి అంటారు. ఏది పుష్పం, మరి ఇవేంటి రెక్కలు, పుష్పం కాదు, పుష్పం అని పేరు నువ్వు చెప్పావు అంతేకాని పుష్పం అనేది లేదు అస్సలు. ఒకసారి లెక్చర్లో ఇట్లాగే ఆయన పుష్పాన్ని తీసుకొని ఇలాగ చేస్తే అందరూ ఆశ్చర్యపోయినారు, పుష్పం అనే వస్తువు ఎక్కడ ఉన్నది లేదు కదా. ప్రతి వస్తువు అంతే చూడండి మీరు, ఆ పేర్లన్నీ కూడా ఓన్లీ లిప్ మూమెంట్. మనం రెగ్యులర్గా వాడుకునే ఉదాహరణ ఏమిటంటే కుండ, కుండ ఎక్కడున్నది, చూసేవాడు సత్ చిత్ ఇక్కడ సత్తే, ఇక్కడ సత్తే, నేను ఉన్నాను కుండ ఉన్నది, ఇది ఉన్నది అనేది ఆత్మే, నేను ఉన్నాను అనేది ఆత్మే, ఈ తెలుసుకోవడం అనేది చిత్తు కూడా ఆత్మే. ఇప్పుడు కుండ అనేది లేదు కదా, అప్పుడు మట్టి ఉన్నది కదండి, కుండ లేకపోతే మట్టి ఎక్కడ ఉన్నది, మట్టి నీరు యొక్క రూపమే కదా, నీరు ఎక్కడున్నది, నీరు అగ్ని రూపం, అగ్ని నుంచి వచ్చింది, అగ్ని వాయువు నుంచి వచ్చింది, వాయువు అనేది లేదు ఆకాశం నుంచి వచ్చింది, ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మ నుంచి వచ్చింది. కనుక ఆత్మ సత్యం మూల కారణం, ఇక్కడికి వెళ్ళాలి తన్మూలం అన్విచ్ఛా అని అట్లా వెళితే అప్పుడు తెలుస్తుంది. కేనకం పశ్యేత్ తత్ కేనకం శృణుయాత్, ఏ చెవులు, చెవులు ఇప్పుడు చెవులు ఉన్నాయి అన్నావు, ఈ ఉండడం అనేది ఆత్మే కదా, ఈ వినేవాడు నేను ఉన్నాను అనేది ఇది ఆత్మే కదా. దేన్ని వింటున్నావు, శబ్దాన్ని వింటున్నాను, ఉన్న శబ్దాన్ని వింటున్నావా లేని శబ్దాన్ని వింటున్నావా, ఉన్న శబ్దాన్ని వింటున్నావు, అప్పుడు ఉన్నది అనేది కూడా ఆత్మే కదా. కనుక వినేవాడు, వినేటానికి ఉపయోగించే చెవులు, వినేటటువంటి శబ్దం అన్నీ కూడా సద్రూపమైన ఆత్మ. శృణుయాత్ తత్ కేనకం అభివదేత్, దే ఎవరు ఎవరితో దేనితో మాట్లాడుతున్నాడు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా తత్ కేనకం మన్వీత, ఎవరు దేని గురించి ఏ మనస్సు ద్వారా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనస్సు అన్నా అండి, మనస్సు అనేది ఏమిటి చెప్పండి మీరే, మనస్సు అంటే ఇట్లా ఉంటుందండి వర్ణించండి. మనస్సుకే రూపం లేకపోతే ఇంకా ఆత్మకేం రూపం ఉంటుంది, మనస్సును గురించే చెప్పలేము మనం. మనస్సు అంటే ఏం లేదండి, వృత్తి, థాట్. పోనీ ఆ థాట్ గురించి చెప్పు, అది ఎట్లా ఉంటుంది థాట్. ఆలోచన ఎప్పుడు ఒక వస్తువును పట్టుకొని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆలోచనకి రూపం లేదు, మనసుకు రూపం లేదు, మనసులో వచ్చే ఆలోచనకి రూపం లేదు. ఈ క్లిప్ చూడంగానే క్లిప్ ఆలోచన వచ్చింది. కనుక ఆలోచన వృత్తి అనేటువంటిది ఆ వస్తువుల్ని పట్టుకొని ఉంటుంది ఎప్పుడు, దానికంటూ ఒక రూపం లేదు. ఆ రూపం నువ్వు చూస్తున్నది నిజంగా ఉన్నదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నది క్లిప్పా ప్లాస్టిక్కా, అలా దాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నది వస్త్రమా దారమా, దారమా పత్తే, కెమికల్స్ బండిల్ ఆఫ్ కెమికల్స్. ఇలా దాని యొక్క మూలానికి వెళుతూ ఉంటే ఆటమ్స్, మాలిక్యూల్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏముండదు పైకి. చివరికి ఉల్లిపాయ గనక పొరలు తీస్తూ ఉంటే లోపల ఏముంటుందండి? ఇంకేముండదు. ఆలోచించాలి. ఈ ఆలోచించే వాళ్ళకి ఇవన్నీ బాగా అర్థమవుతాయి. అర్థమైందా? సరే. తత్ కేనకం మన్వీత, తత్ కేనకం విజానీయాత్. దేనితో ఎవరిని ఎవరు తెలుసుకుంటున్నారు? విజానీయాత్, ఎవరు ఎవరిని ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు ఎవరి చేత దేని గురించి తెలుసుకుంటున్నాడు. తెలుసుకునేవాడు ప్రమాతాత్మే. బుద్ధి తెలుసుకునేటటువంటి బుద్ధి ఇన్స్ట్రుమెంట్ ఆత్మే. ఉన్న బుద్ధితో తెలుసుకుంటారా, లేని బుద్ధితో తెలుసుకుంటారా? కనుక బుద్ధి అనేది ఉన్న బుద్ధి, లేని బుద్ధి. అప్పుడు ఉండడం అనేది ముఖ్యమా, బుద్ధి ముఖ్యమా? ఆ ఉన్నది అనేది ఆత్మ. ఇప్పుడు నేను ఉన్నాను, బుద్ధి ఉన్నది, నేను క్లిప్ని గురించి తెలుసుకుంటున్నాను. ఉన్న క్లిప్ని గురించి తెలుసుకుంటారా, లేని క్లిప్ గురించి తెలుసుకుంటాడా? ఉన్నటువంటి నేను ఉన్న బుద్ధితో ఉన్న క్లిప్ని గురించి తెలుసుకుంటాను. లేనటువంటి నేను లేనటువంటి క్లిప్ని లేనటువంటి బుద్ధితో తెలుసుకోలేను కదా. కనుక ఇప్పుడు నేను తెలుసుకోవాలి అంటే నేను ఉండి ఉండాలి, క్లిప్పు ఉండాలి, తెలుసుకునేటటువంటి బుద్ధి ఉండాలి. కనుక ఉన్నది అనేది ముఖ్యం, ఉనికి ముఖ్యం. ఉనికి అనేది ఆత్మ. ఆ ఆత్మే ఉన్నవాడా తెలుసుకునేది. ఉన్నవాడినైన నేను, ఉనికి ఉన్న నేను, ఉనికినైన నేను, నేను ఉన్నాను, నాకు బుద్ధి ఉన్నది, ఆ బుద్ధితో ఈ క్లిప్ని తెలుసుకుంటున్నాను. ఈ తెలుసుకోవడం అనేటువంటిది మళ్ళీ తెలుసుకునేవాడెవరు? నేనే. ఎరుక దేని గురించి? ఎరుక క్లిప్పు గురించి. ఇప్పుడు ఈ క్లిప్పు ఉన్న క్లిప్పు కదా, ఉన్న క్లిప్ తెలుసుకున్నారా, లేని క్లిప్పు గురించి తెలుసుకున్నారా? ఏమండి, ఇప్పుడు మీకు ఉన్న వస్త్రాన్ని గురించి తెలుసుకున్నారా, లేని వస్త్రాన్ని తెలుసుకుంటారా? ఉన్న వస్త్రం, ఉన్న క్లిప్పుని గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఉనికి అనేది ఎరుక కదా. ఎక్కడ ఉనికి ఉన్నదో ఆ ఉనికే ఎరుక. కనుక ఆ ఎరుక అనేటువంటిది కాన్షియస్నెస్. అందుకే తెలుసుకున్నాను, ఉన్నదాన్ని తెలుసుకుంటున్నాను. నేను తెలుసుకునేవాడు ఆత్మ, తెలుసుకోబడేది ఆత్మ, తెలుసుకుంటున్నటువంటి బుద్ధి ఆత్మే. ఆత్మ తప్ప బుద్ధి అనే వస్తువు లేదు. తెలుసుకునేవాడు, ఇప్పుడు ఈ తెలుసుకునేవాడు ఎవరో చెప్పండి మీరే. కళ్ళు తెలుసుకుంటున్నాయా, ముక్కు తెలుసుకుంటోందా, బుద్ధి తెలుసుకుంటోందా? ఇవన్నీ కలిపితేనే కదా ఇంద్రియాలు. ఒక ఇన్స్ట్రుమెంట్స్, అవి ఇన్స్ట్రుమెంట్స్ తెలుసుకుంటున్నాయా? నా బుద్ధి తెలుసుకుంది అంటారు, చూసారా? నా మనసు తెలుసుకుంది, నా కళ్ళు చూసినాయి, నా ముక్కు వాసన చూసింది. నా అనేది వాడుతున్నారా లేదా? అంతేగాని మీరు ముక్కు కళ్ళు బుద్ధి కాదు కదా. నా మనసు ఆలోచించింది, నా బుద్ధి తెలుసుకుంటున్నది, నా కళ్ళు చూస్తున్నాయి, నా చెవులు వింటున్నాయి. నా 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 అనేటువంటిది కామన్గా ఉంది అన్నింటిలో. అర్థమైందా? ఆ నా నేను అనేటువంటిదే నేను ఉన్నాను, తెలుసుకుంటున్నాను, ఉనికి ఎరుక. ఇప్పుడు ఆ ఉనికి ఎరుకను తెలుసుకోవాలి. అదే బ్రహ్మం అన్నారు. ఆ ఉనికి ఎరుకే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఆ ఉనికి ఎరుకని ఉన్నాను నేను, నేను తెలుసుకుంటున్నాను అనేవాడే బ్రహ్మము. అప్పుడు నేనే ఉనికి కనుక, నేనే ఎరుకని కనుక, నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను కనుక నేనే బ్రహ్మమును. అయమాత్మా బ్రహ్మ, మాండుక్యంలో చూసాం, ఈ ఆత్మే బ్రహ్మము. అప్పుడు నేను ఆత్మని బ్రహ్మమునా? ఎటువంటి బ్రహ్మం? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఏమండి, నాకు ఎప్పుడు బ్రహ్మజ్ఞానం వస్తుందా అని అడుగుతారా? నువ్వు బ్రహ్మమే అయ్యున్నావు. నేను బ్రహ్మమునని ఐ హావ్ టు క్లెయిమ్, సొంతం చేసుకోవాలి నేను. అంతేగాని బ్రహ్మాన్ని తెలుసుకోవక్కర్లేదు. బ్రహ్మం తెలుసు తెలుసు అదే అడుగుతున్నారు చివరిలో. ఏమని? తత్ కేనకం విజానీయాత్, ఈ తెలుసుకునేవాడిని మళ్ళీ తెలుసుకోవాలి. తత్ ఈ దేనివల్లనైతే అన్నీ తెలుసుకుంటున్నామో, ఏ ఆత్మ ద్వారా అన్నీ తెలుసుకుంటున్నామో, నేనే కదా అన్నీ తెలుసుకుంటున్న వాడిని. ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసుకునేవాడిని తెలుసుకోవాలంటే కేన విజానీయాత్, అసలు తెలుసుకోవాలా? ఇప్పుడు అద్దంలో సూర్య ప్రతిబింబం పడుతున్నదండి, ఆ ప్రతిబింబం సూర్యుడి వలన గది ప్రకాశంగా వెలుగుతున్నది. సూర్యుడు, సూర్య ప్రతిబింబం గది ప్రకాశిస్తున్నది. ఇప్పుడు మనకు సూర్య ప్రతిబింబం వలన సూర్యుడిని చూడాలి. ఈ సూర్య ప్రతిబింబం వలన ఆ సూర్యుడిని చూస్తానంటావా? అసలు సూర్య ప్రతిబింబం ఉండడానికి కారణమే సూర్యుడు. ఇంకా సూర్యుని చూడటానికి మళ్ళీ ఈ అద్దాన్ని ఉపయోగిస్తారా? రూమ్ చూడటానికి ఈ అద్దాన్ని ఉపయోగిస్తాం, అందులో సూర్యుడు ప్రకాశం పడుతున్నది కనుక. అంతేగాని సూర్యుని చూడటానికి అవసరమా? కనుక దేనివలనైతే అన్నీ తెలుసుకుంటున్నాము, దాన్ని తెలుసుకోవలసిన పని లేదు. సెల్ఫ్ ఎవిడెంట్, నేను స్వయం ప్రకాశక. విజ్ఞాతారం, అరే జ్ఞేన విజానీయా, తెలుసుకునేవాణ్ణి తెలుసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు నేను ఇది తెలుసుకుంటున్నానండి, నేను బ్రహ్మాన్ని, బ్రహ్మమునైన నేను సత్చిత్ రూపంలో ఉన్న నేను దీన్ని తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నన్ను నేను తెలుసుకోవాలంటే మళ్ళీ దేంతో తెలుసుకుంటావు? అప్పుడు నేనున్నానా లేనా ఎలా తెలుసు నీకు? అసలు ఈ జ్ఞానాలన్నీ వస్తున్నాయి అంటేనే నేను ఉంటే తప్ప అవి రావు. సో బిఫోర్ ఆల్ నాలెడ్జ్ టు అరైజ్, మై ఎగ్జిస్టెన్స్ ఇస్ ఆల్రెడీ ప్రూవ్డ్. నేను ఉండబట్టే ఇవన్నీ జ్ఞానాలు వస్తున్నాయి. విజ్ఞాతారం, ఈ తెలుసుకునేవాడినైన నేను దేని ద్వారా తెలుసుకోవాలి? కేన విజానీయాలి. అందుకని నన్ను నేను ఎప్పుడూ స్వతహాగా తెలుసుకునే ఉన్నాను. అందుకని వాళ్ళున్నారా వీళ్ళున్నారా లేరా అనే అనుమానం వస్తుంది, కానీ ఏమండి స్వామిని నేను ఉన్నానంటారా అని అనుమానం వస్తున్నదా మీకు? అది విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ అని చెప్పి విజానీయాత్ ఇది ఇంతటితో మైత్రేయ బ్రాహ్మణం పూర్తి అయింది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.